సార్ నమస్కారం చేస్తుంది. మీ అందరి తరఫున నేను ఇక్కడ గారి పూజ చేస్తాను. గణపతి పూజ అందరం కలసస్థానం జరుగుతుంది.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యమూత్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
అందరూ గట్టిగా ఒకసారి బోలో సద్గురు మహారాజుకి, ఇంకొకసారి గురు మహారాజుకి. పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో ఇవాళ మనం అడుగు పెట్టాం. అది కూడా కార్యక్రమం ప్రారంభించేది ఏకాదశి పర్వదినం కూడా అయ్యింది. తిథులలో ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యమకింకరులు ఏకాదశి అనే శబ్దం వింటే చాలు గజగజ వణికి దూరంగా పారిపోతారు అని శాస్త్రం. పద్మపురాణంలో యమధర్మరాజు గారు యమకింకరులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏకాదశి అనే పేరు ఎవరైనా ఉచ్చరించినా, ఏకాదశి నాడు గోవిందనామస్మరణ చేసినా, ఏకాదశి నాడు పవిత్రమైన నదీ స్నానం చేసినా, ఏకాదశి నాడు భగవత్ సంబంధమైన కథ విన్నా, అటువంటి వాళ్ల జోలికి మీరు వెళ్లొద్దు అని. ఏకాదశి అను శబ్దము ఆకర్ణించినను చాలు అత్యంత భయవ్యాకులిత చిత్తులగుచును ఆ కడకును రాకయుందు రంతకుని భటుల్. ఏకాదశి అనే శబ్దం వింటే యమధర్మరాజు గారి కింకరులకి హృదయంలో వణుకు పుడుతుంది, గజగజ వణికిపోతారు. అనగా ఉదాహరణకి ఈ పూట మీరంతా కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో గోమతి అనే పేరు కలిగిన నదములో స్నానం చేశారు. ఈ విషయం యమకింకరులకి తెలిసింది. అమ్మో, ఏకాదశి నాడు వీళ్లంతా గోమతిలో స్నానం చేశారు, శరీరం విడిచిపెట్టిన తర్వాత వీరిని యమలోకానికి తీసుకెళ్లకూడదు, వీరి జోలికి వెళ్లకూడదు అని వారి జోలికి రారట వాళ్ళు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏ పాపము చేయనివాడు ఎవడుంటాడు? అందులో కొన్ని రకాల దోషాలకి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తము లేని దోషములకు ప్రాయశ్చిత్తం యోగ జాతకులు గనక పవిత్రమైన ఏకాదశి నాడు గురు సన్నిధిలో పవిత్ర నైమిషారణ్యంలో గోమతి నదములో స్నానం చేశారు. నదికి నదానికి ఒక తేడా ఉంది. పడమర పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పు దిక్కున ఉన్న సముద్రంలో కలిస్తే దాన్ని నది అంటారు. గోదావరి, గంగ, కృష్ణ ఇవన్నీ నదులు. ఇవన్నీ పడమట కనుమల్లో పుట్టాయి. అక్కడి నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పు సముద్రం మనకేంటి? బంగాళాఖాతం. బంగాళాఖాతంలో కలిసేవన్నీ నదులు. కానీ ఇక్కడున్నది నది కాదు, నదం. నర్మద, గోమతి ఈ రెండింటిని నదములు అంటారు. అనగా తూర్పున పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. అందుకే వీటికి ఇంకా ఎక్కువ శక్తి. ఇవన్నీ ఇప్పుడు ఈ గోమతి నది ద్వారక ఉంది కదా గుజరాత్లో, ద్వారకలో సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది కూడా పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. అందుకే ఈ రెండింటికి నదములు అని పేరు. సహజంగా మనం రోజు నదీ నదాలు అనే పదాలు వాడుతున్నామే, దానికి ఉన్న తేడా ఏమిటనమాట? తూర్పుకి ప్రవహిస్తే నది, పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిస్తే నదము. గోమతి నదము. ఇప్పుడు మనం స్నానం చేసినటువంటిది నదం. ఇది వర్షాకాలంలో ఎంత వేగంగా ప్రవహిస్తుందో. ఒకప్పుడు ఇక్కడ మేము భాగవత సప్తాహం సెప్టెంబర్ లో చేసినప్పుడు భాద్రపద మాసంలో 1999 ఆ ప్రవాహంలో గేదెలు ఆవులు కూడా కొట్టుకుపోయాయి. ఇవాళ మన కోసం భగవంతుడు తల అనుగ్రహించి బొత్తిగా పిల్లకాలువలాగా తయారు చేశాడు. పూర్వకాల కంటే లేకుండా ఉండడం వల్ల అందరూ ధైర్యంగా వెళ్లి స్నానం చేయగలిగారు. అంటే భగవంతుడు వాతావరణంలో కూడా మనకి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇంకా ఉన్న స్థలము ఇది నైమిషారణ్యం. నైమిషము అంటే అనిమిష క్షేత్రము అని పేరు. దేవతలు నివసించే దివ్యక్షేత్రం ఇది. యాత్రలు మొదలు పెట్టడం దీంతో మొదలు పెట్టాలి అని శాస్త్రం. అటువంటి క్షేత్రానికి వచ్చారు ఇవాళ. ఈ నైమిషారణ్యం యొక్క మహిమ తెలిస్తే మీరు ఎటువంటి దివ్య స్థలానికి వచ్చారో అర్థమవుతుంది. ఈ స్థలం ఒక్కటి చూడగలిగితే ఇంకా జీవితంలో ఒకవేళ పొరపాటున ఏదైనా స్థలం చూడకపోయినా దోషం లేదన్నారు. చూడడం నైమిషారణ్యం, శరీరం విడిచిపెట్టడం కాశీ, ఇవి చాలా గొప్పవి. కాశీలో శరీరం విడిచిపెట్టడం అంత తేలిక కాదు. కొన్ని వేల సంవత్సరాలు గురువుల వెంట తీర్థయాత్రలు చేసి గురువు 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 అని నిరంతరం జపిస్తేనే వాడికి కాశీలో మరణించే యోగం వస్తుంది అని వేదవ్యాసుల వారు 18 పురాణాల్లో చెప్పారు, ఒక పురాణంలో కాదు. కాబట్టి నిరంతరం గురువు 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 మా గురువుదేవుడు మా గురువుదేవుడు అంటూ నమ్ముకుని కూడా వెంటపడి తిరిగే మహానుభావులకి మాత్రమే కాశీలో మరణించే యోగం వస్తుంది. అందులో మరణించే యోగం రావాలంటే ముందుగా నైమిషారణ్యంలోకి అడుగు పెట్టాలి. ఒకప్పుడు 88,000 మంది ఋషులు హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర నుంచి యాత్రలకు బదరీ వెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి నగరం అంతా శిథిలం అయిపోయి 10-15 మంది కంటే ఎక్కువ జనం లేరు. ఉన్న వాళ్ళకి గుడ్డలు లేవు, మాకు కట్టుకోవడానికి మంచి బట్టలు లేవండి, చిరిగిపోయిన గుడ్డలతో గోచి గుడ్డలతో బతుకుతున్నామండి అన్నారు. అక్కడ కాబట్టి ఇంకొంచెం బంగారం దొరికితే బాగుండన్నారు అక్కడ. ఇలా ఎక్కడికి వెళ్ళండి, ఈ ఋషులకి ఎవడో ఒకడు ఏదో ఒక కష్టమే చెప్పాడు అన్నవాడు ఒక్కడు దొరకలేదట. ఇప్పుడు అంతేదో లేదనే బాధ ఉంటూనే ఉంటుంది. ఆకలి వేసినప్పుడు ఏదో ఆ ఏదో ఒకటి కదా అని కాస్త ఉప్మా పెడితే చిచ్చి దిక్మాల ఉప్మా పెట్టారు. దీని బదులు పెసరట్టు ఉప్మా పెడితే బాగుండు అనిపిస్తుంది. పెసరట్టు ఉప్మా పెట్టారనుకోండి, పెసరట్టు ఉప్మా అన్నారు, పెసరట్టే పెట్టారు, కొంచెం 10 పెసరట్లు పెడితే బాగుండనిపిస్తుంది. అందులోకి చట్నీ చక్కగా హైదరాబాద్ నుంచి పల్లీ చట్నీ పట్టుకొస్తే బాగుండేది. ఏం రామ్మోహన్ గారు అండి కొబ్బరి చట్నీ వేశారంటారు లేదంటే పోనీ ఆ కొబ్బరి జీడిపప్పుతో చట్నీ చేస్తే ఏ రోజు జీడిపప్పు ఏం తింటాం, బోడిపప్పు మంచి కొత్త ఆవకాయ వేస్తే బాగుండనిపిస్తుంది. అంటే మనిషికి యావజ్జీవితం ఏదో ఒక కోరిక ఉంటుంది కానీ సంతృప్తి ఉండదు. ఏదో మీలాంటి జ్ఞానులు కొంతమంది ఉంటారు అనుకోండి, సంతృప్తిగా సంతృప్తి. సహజంగా లోకంలో సంతోషము కంటే దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక వస్తువు లేదు లేదు లేదు, ఎప్పుడు ఏడుపే. ఈ ఏడుపే మనిషికి పతనానికి మూల కారణమవుతుంది. ఎవడు ఆనందం పొందగలుగుతాడు, తనకున్న దానితో సంతృప్తి పొందగలిగిన వాడు, తనకి ఏది లభించినా పరమాత్ముని యొక్క అనుగ్రహం అని భావించేవాడు. మనకంటే చాలా మంది కష్టాల్లో ఉన్నారు, వారితో పోలిస్తే మనం వేళకింత తినగలుగుతున్నామని ఏదో ఒక విధమైన ప్రశాంతత పొందేవారు సుఖంగా ఉంటారు. అలా
ఇది నిమిషానికి ఒకసారి కరెంట్ తీసేస్తున్నారు, కాస్త జనరేటర్ వేసి ఉంచమనండి.
మీకున్న ప్రధాన లక్షణం అసంతృప్తి. ఈ అసంతృప్తి మనిషికి పునర్జన్మకు మూల కారణమవుతోంది. మళ్లీ మళ్లీ మనం పుడుతున్నామంటే, శరీరం విడిచిపెడుతున్నామంటే, ఏదో ఒక జన్మెత్తుతున్నామంటే దానికి మూల కారణం అసంతృప్తి. ఈ 88,000 మంది ఋషులు యావత్ ప్రపంచం తిరిగి 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 విసిగిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడా మేము సంతోషంగా ఉన్నాం, మాకు కోరికలు లేవు అన్నవారు ఒక్కరు కూడా లేరట. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి, బహుశా ఈ భూమండలంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక లోపం ఉన్నది, ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ప్రతి వ్యక్తి అసంతుష్టితో ఉంటున్నాడు, ఏదో ఒక కోరిక వెలుగుచ్చుతున్నాడు అని వాళ్ళు దివ్య దృష్టితో ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ భూమండలంలో ఒక మహాపురుషుడున్నాడు, వాడున్న చోట ఎప్పుడు ఏదో ఒక భయం, ఏదో ఒక అసంతుష్టి. వాడే కలిపురుషుడు, అంటే యుగానికి అధిష్టాన దేవత. వాడు అన్ని యుగాల్లో ఉంటాడు, కాకపోతే కృతయుగంలో వాడి ప్రభావం ఉండదు. సూర్యుడు బాగా వెలిగిపోతున్నప్పుడు మిడుగురు పురుగు కాంతి కనపడదు కదా, అదే రాత్రి కటిక చీకట్లో మిడుగురు పురుగు కూడా మెలమెల వెలుగుతుంది. సూర్యుడి ముందు దివిటి ఎలా అయితే వెలవెలబోతోందో, కృతయుగంలో కృత పురుషుడి ప్రభావం వల్ల కలిపురుషుడి ప్రభావం ఉండదు. త్రేతాయుగంలో కొంచెం ప్రభావం చూపిస్తాడు. ద్వాపర యుగంలో సగం కలిపురుషుడు సగం ద్వాపర పురుషుడు ఉంటారు. కలియుగానికి వచ్చేసరికి తక్కిన వాళ్ళంతా తగ్గిపోయి వీడొక్కడే బాగా ప్రభావం చూపిస్తాడు. అందుకే కలియుగంలో ఎక్కువ మరీ పాపాత్ములు పెరిగిపోతారు, ఎవ్వరు ఎవరిని నమ్మరట. కలియుగము యొక్క లక్షణం అతి భయంకరం అన్నారు. భార్య భర్తని, భర్త భార్యని, అత్తమామలు కోడల్ని, కొడుకుని, అలాగే అల్లుణ్ణి కూతుర్ని, భార్యాభర్తల యొక్క బంధం మధ్యలో పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని, స్నేహితులు పక్కనున్నవాణ్ణి, ఇంతెందుకు? కుడి చెయ్యి ఎడమ చెయ్యిని కూడా నమ్మదట, తనను తానే నమ్మడు ప్రతివాడు. వాడు ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం అవునా కాదా అని తన మీద తనకే సందేహం వస్తుంది. ఇంత భయంకరమైన కలిపురుషుడు ఎంతో కొంత ఎక్కడో ఒక చోట ఉంటున్నాడు, వాడి ప్రభావం వల్ల మానవులకి అసంతోషం ఎక్కువగా ఉంది, ఈ కలిపురుషుడి ప్రభావం సోకకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనుకున్నారు. అందుకని ఈ ఋషులంతా కలిసి ఒకరోజున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. స్వయంగా బ్రహ్మలోకానికి వెళ్లగలిగేవారు పూర్వం. ఇవాళ్ళంటే మనకు ఓపిక లేక ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్లాలంటే రైళ్ళో బస్సులో విమానాల్లో ఎక్కవలసి వస్తోంది. ఇంతెందుకు స్నానం చేయడానికి అవకాశం లేక కాని ఉంటే గురువుగారు మీరు మీ పదం మీద ఎత్తుకుని నన్ను తీసుకెళ్తారా అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. గురువుగారు మరీ బొత్తిగా అలా అడిగితే బాగుండదేమో, ఆయన మళ్ళీ రేపు ఎత్తినప్పుడైనా ఉపన్యాసంలో మరి గురించి చెబుతారేమో అని మొహమాటపడి అడిగారట ఒకరిద్దరు. లేకపోతే గురువుగారు మీ బాధ్యత కాదటండి, మమ్మల్ని భుజం మీద మోసుకుని స్నానానికి తీసుకెళ్లి స్నానం చేయించి తిరిగి తీసుకురావలసిన బాధ్యత మీదే కదా అని అడుగుదాం అనుకుని లేనిపోని గొడవ ఎందుకు వచ్చింది, ఇది టీవీలోకి ఎక్కుతుందేమో, మళ్ళీ రేపు పొద్దున ఆయన ఎక్కడన్నా పొరపాటు చెబుతాడేమో అని మొహమాటపడి ఊరుకున్నానండి అని ఒక ఆయన ఇందాక చెప్పాడు. చాలా నిజాయితీపరుడు గనక. ఎందుకు చెబుతున్నానంటే, సహజంగా మానవులకి ఇప్పుడున్న ఓపిక తక్కువ కాబట్టి ఇతరుల మీద ఆధారపడుతున్నారు. పూర్వకాలంలో యోగశక్తి తపశ్శక్తి ఎక్కువ కనుక వీరు ఇక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళగలిగేవారు. అర్జునుడు వైకుంఠానికి వెళ్ళాడని మనం చెప్పుకున్నాం కదా. అంతటి మహాశక్తి కలిగిన ఋషులు గనకే వాళ్ల వల్ల ఈ భారతదేశంలో ఇంకా ఈ ధర్మం నిలబడింది. 88,000 మంది ఋషులు వాళ్ళు, ఒకరిద్దరు కాదు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాద అంగిర శాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ తనిరి ప్రేమల్మీర తత్సేవకున్. బ్రహ్మదేవుణ్ణి సేవించడానికి కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి మహానుభావులైన ఋషులు కట్టగట్టుకుని వెళ్లారు బ్రహ్మ దగ్గరికి. ఆ సమయంలో బ్రహ్మగారు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. వీళ్ళంతా బ్రహ్మని పదే పదే ప్రార్థన చేయగా ఆయన కళ్ళు విప్పి ఎందుకు వచ్చారంటే, ప్రస్తుతం యుగంలో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఏదో ఒక బాధ చెబుతున్నారు, ఈ బాధలకు మూల కారణం కలి ప్రభావం. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పొద్దున కలియుగం వస్తే ఎలా ఉంటుంది? కలియుగంలో మానవులు ఇంకా 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 కష్టాల పాలైపోయి అశాంతి పాలైపోతారు. వీళ్ళని అనుగ్రహించాలంటే మాకు ఒక తపస్సు చేసుకునేందుకు పవిత్ర స్థలం కావాలి, ఒక గొప్ప స్థలం కావాలి, మంచి చోటు ఉండాలి. ఆ చోటుకి నమ్మి వచ్చేవారికి మాత్రం కలి ప్రభావం ఉండదు. ఇప్పుడు ఈ చోటుకి మనం వచ్చినా నమ్మకపోతే ఇక్కడ కలి ఉంటాడండోయ్, నమ్మితే మాత్రం కలి ప్రభావం ఇక్కడ సోకదు, అది రహస్యం అక్కడ. అందుకని విశ్వాసముతో వచ్చువారిని కలిపురుషుడు పట్టుకోకుండా ఉండే ఒక దివ్య స్థలం మాకు భూమండలంలో కావాలి, ఆ స్థలం నువ్వే ఇమ్మని అడగ్గా వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానంలోకి వెళ్ళి ఆ ధ్యానంలో తన హృదయం నుంచి ఒక చక్రాన్ని సృష్టించాడు. కొంతమంది తెలియక విష్ణు చక్రం అని చెబుతున్నారు, అది భ్రమ. ఎక్కడా విష్ణు చక్రం అనే పదం ఈ 18 పురాణాల్లో లేదు. బ్రహ్మ మనస్సులో నుంచి ఒక చక్రం పుట్టింది, అది హృదయ చక్రం, అనాహత చక్రం అంటారు. మన శరీరములో 6 చక్రాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మీరు కూర్చునే స్థానం ఉందే, ఆ ఆసన స్థానం దగ్గర మూలాధార చక్రం ఉంటుంది. రెండవది స్వాధిష్ఠాన చక్రం,